ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా త్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. గురుత్వం అంటే దేహతత్వమును అతిక్రమించి జయించి ఇంద్రియముల ఉద్రేకానికి అవకాశమియ్యనివారు. అట్టి గురువు ఎవరు అని చెప్పాలంటే ఒక్క దైవం తప్ప మరెవ్వరూ లేరు. ఏదో భ్రమచేత భ్రాంతిచేత విశ్వాసముచేత చిక్కినవారందరినీ గురువుగా భావించడం అజ్ఞానం యొక్క లక్షణం. వారిని అధ్యాపకులనవచ్చునుగాని వారేనాడూ గురువులు కారు. గుణాతీతుడు గురువు అజ్ఞానమనే చీకటిని దూరం చేసి ప్రజ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. ఇట్టి శక్తి దైవమునకు తప్ప అన్యులకు ఏమాత్రం ఉండదు. అవతార పురుషుడైన గురువు తప్పులను శిక్షించి ఒప్పులను మెచ్చుకుని అందరినీ ప్రేమించుచు సరైన ఆధ్యాత్మిక మార్గమును తెలుపుదురు. వారి పూర్ణానుగ్రహం వలన క్షణంలో జ్ఞానసిద్ధి కూడా కలుగుతుంది. వారి సంకల్పంచేత ఆధ్యాత్మిక మార్గమునందు సులభంగా అభివృద్ధి నందుదురు. జనుల హృదయ భూమిని సాగుచేసి ప్రేమ బీజములను నాటి ఆనందఫలమును అందించెదరు. సృష్టిస్థితి లయములు మూడును నెరవేర్చు శక్తి అవతార పురుషునికి మాత్రమే ఉండును. హృదయము నుండి అజ్ఞానాంధకారమును దూరం చేసి ఏనాడు ప్రశాంతి అయిన జ్ఞానజ్యోతిని వెలిగించుకుందుమో ఆనాడే మనకు గురుపౌర్ణమి. అదే సరైన గురుపూజ. ప్రతి సంవత్సరం నిత్యనూతనంగా వ్యాసపూర్ణిమను గురుపౌర్ణమిగా ఆచరించటం సంప్రదాయమైనది. గురువులను శిష్యులు ఆదరించటం, దైవమును కూడా ఆ దినము దాసులు భజించటం ఇంతమాత్రంతో పండుగ నెరవేరిపోతుందా? దాని యొక్క అంతరార్థమేమిటి అని తెలుసుకొనక ఆచరణ సంపూర్ణము కాదు. గు అనగా అజ్ఞానమును, రు అనగా నిర్మూలము చేసేవారే గురువు. అంటే అంధకారమును నశింపజేయునట్టి ప్రకాశతత్వము. సర్వప్రకాశుడైన స్వప్రకాశ స్వరూపునికి ఇది సాధ్యమగును. అంధకారము అర్ధభాగం కాదు, ముక్కాలు భాగం కాదు, పూర్తిగా నిర్మూలం చేయునట్టి వారే గురువు అనే పేరుకు అర్హత పొందినవారు. పూర్ణిమ చంద్రుని యొక్క స్వరూపం. చంద్రునికి మానవుని మనస్సుకు దగ్గర సంబంధమున్నది. చంద్రమా మనసోజాత అని శృతి చెప్పుచున్నది. తెల్లగా చల్లగా ప్రకాశవంతంగా పౌర్ణమి నాటి చంద్రుని వలె మనస్సును మార్చుకుని గురుపూజ చేస్తే ఆయనకు పరమసంతృప్తి. మరి ఇటువంటి గురుతత్వం గురించి మనం ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరిలో శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు రెండు భాగాలలో అందించనున్నాం. రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు 2015 గురుపూర్ణిమ పర్వదినాన హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఈ ప్రసంగంలో మొదటి భాగం ఈనాడు మీకు అందిస్తున్నాం.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్వే. పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ పరమ పవిత్రము సన్మంగళము పూర్ణము అయినటువంటి ఈ అభిజిత్ లగ్నాన్ని దాటి ఆషాఢమాసంలో వచ్చేటువంటి గురుపూర్ణిమ నాడు స్వామి అనుగ్రహ విశేషం చేత మనందరం ఇక్కడ కలుసుకోగలిగాం. గురుపూర్ణిమ అనగానే గురువులకి సత్కారంగా మనం భావన చేస్తాం. ఇది ఆషాఢ పూర్ణిమ, ఆషాఢమాసంలో వచ్చిన ఒక పూర్ణిమ. ఏది ఆషాఢము అని ప్రతి నెలకి పేరు పెట్టినప్పుడు మహర్షులంతా ఆయా నక్షత్రాలు చంద్రుడితో కలిసి ఉంటే ఆ నక్షత్రం పేరుని ఆ మాసం పేరుగా చెప్పారు. ఈ రోజున అంటే ఈ ఆషాఢమాసంలో రెండు ఆషాఢాలున్నాయి నక్షత్రాలు. ఒకటి పూర్వాషాఢ, రెండవది ఉత్తరాషాఢ. పూర్వాషాఢ శుక్రగ్రహానికి సంబంధించింది, ఉత్తరాషాఢ సూర్యుడికి సంబంధించింది, రవి. శుక్ర రవులు ఇద్దరూ కూడా ఏకకాలంలో గనక ఉన్నట్లయితే అది ఒక అద్భుతమైనటువంటి శివ శయన యోగం అంటారు. ఇది జ్యోతిష్శాస్త్ర ప్రకారం చాలా ప్రామాణికమైనటువంటి యోగం, మహాయోగం. అందున ఈ ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు ఈ ఉత్తరాషాఢ గనక కలిసి ఉన్నట్లయితే అది మహాయోగ కాలంగా భావన చేస్తారు. ఈ ఆషాఢము అనేటువంటిది శుక్ర రవులు ఇద్దరు కూడా శుక్రుడు భోగానికి సౌందర్యానికి ప్రాపంచికమైన అందానికి భౌతిక లౌకిక అలౌకిక పారలౌకిక అనబడేటువంటి అనేక సౌందర్యాలకి శుక్రుడు ప్రతీక, వీనస్. ఇక సూర్యుడు చైతన్యానికి చేతనకి అంతశ్చేతనకి సమస్త జీవరాశులకి ప్రాణాధారమైనటువంటి అది ఆదిత్యకాంతి గనక ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢాలు రెండూ కూడా ఈ పౌర్ణమి నాడు. అందున ఇవాళ ప్రధానంగా ఎప్పుడైతే పూర్ణిమ ఘడియలు వచ్చినాయో ఆ టైంలో ఆషాఢం దొరబడింది. ఇది పరమాద్భుతమైనటువంటి కాలం. అందుకనే మన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢం దాటి నిజ ఆషాఢంలో ఇవాళ మనం చేసుకుంటున్నటువంటి ఈ గురు పూర్ణిమ లోకోత్తరమైనటువంటి పూర్ణిమ. ఇది వైజ్ఞానిక పరంగా ఖగోళ శాస్త్రం ప్రకారం కాస్త గుర్తుపెట్టుకోదగిన అంశం. అయితే ఈ ఆషాఢమాసం లోకానికి ఏం చేస్తుంది అంటే శుభకార్యాలకి ఇది అడ్డు, పెళ్లి చేసుకున్న వాళ్లకి మరీ అడ్డు. అత్తగారు కోడలు కలిసి ఉండటానికి వీల్లేదని ఓ సాంప్రదాయం చెప్పినటువంటి కాలం ఇది. మరి ఏ విధంగా ఇది మంచిది అంటే యతులకి పీఠాధిపతులకి ఆధ్యాత్మిక సాధకులకి మనబోటి స్వామి భక్తులకి ఆషాఢమాసం చాలా అనువైన మాసం. ఎందుకంటే ఆహార వ్యవహార విహారాలలో మన మనస్సును నియంత్రించుకుంటూ మన ఆలోచనలన్నింటినీ కూడా చక్కగా ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటూ పరమాత్మ వైపు ప్రసన్నముఖంగా సాగేట్లుగా ఈ కాలాన్ని మనం వాడుకోవటానికి అనువైన సాధనా కాలం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రధానంగా ఈ పూర్ణిమ నాడు మనందరం కూడా మన గురుస్వరూపాలని స్మరించుకోవాలి, వారికి ప్రాంజలి ఘటిస్తూ ఉండాలి. ఇవాళంతా మనం చేసే పని అదే. అందులో భాగంగా ఇవాళ మన కోటి సమితి ఈ మధ్యాహ్న వేళ ఈ మాధ్యాహ్నికమైనటువంటి గురువందనం చేసుకోవటానికి మనందరికీ ఒక అవకాశాన్ని కల్పించినందుకు కోటి సమితిని అభినందిస్తూ, ఈ కాలం ఎంతవరకు సాగుతుంది, ఈ ఆషాఢమాసపు వెలుగులు వెన్నెలలు ఎంత దాకా అంటే అదిగో రాబోయే కార్తీక పౌర్ణమి దాకా సాగుతుంది గనక యతులు, యోగులు, పీఠాధిపతులు, ఆమ్నాయ అధిపతులు, వేదోత్తములు, సాధకులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తారు. అంటే 4 నెలల దీక్ష. ఈ 4 నెలల దీక్ష ఎంత అందంగా వచ్చిందంటే సత్యసాయి భగవానుడి 90వ జన్మదినోత్సవం అంతా కూడా మనకి చాతుర్మాస్యంగా ఏర్పడింది. 4 నెలలు స్వామి దీక్షలో మనం ఉండడానికి ఒక అవకాశం ఇప్పుడు మాత్రమే ఏర్పడింది, ఇంతకుముందు లేదు. ఎందుకంటే ఆ కాల గమనాన్ని గణనాన్ని లెక్కలో గనక తీసుకున్నట్లయితే 90 రోజులు మనం నిత్య భజనలో, నిత్య ఆరాధనలో, స్వామి యొక్క తత్వ విచారణలో, స్వామితో మనకున్నటువంటి అనుబంధాలతో ముడిపడినటువంటి అనేకమైనటువంటి అంశాలని పునఃపునః నెమరు వేసుకుంటూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి సుసంపన్నమైన భావనాస్థితిలోకి మనం వెళ్లాలి గనక కేవలం యతులు యోగులకి మాత్రమే కాదు సాయి భక్తులకు కూడా ఇది ఈ రోజు నుంచి చాతుర్మాస్య దీక్ష. 120 రోజులు వేళ నుంచి మనం లెక్కబెట్టుకోవాలి. అధికం ఎలాగూ వచ్చింది కాబట్టి 90 ప్లస్ 30 120, 120 డివైడెడ్ బై 30 = 4 నెలలు, అది చాతుర్మాస్యం. ఇది ఒక అర్థం, అది మ్యాథమెటికల్ అప్రోచ్. చాతుర్మాస్యం అంటే 4 నెలలు అని మాత్రమే కాదు చతురమైనటువంటి మాసము కాబట్టి ఇది చాతుర్మాస్యమైంది. కార్తీక మాసం వరకు నిజానికి ఇప్పుడు మంచి వర్షాలు పడుతూ ఉండవలసినటువంటి సమయం, బాగా పడుతూ ప్రకృతి అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దశమి, ఏకాదశి ఇట్లా ఒక్కొక్కటి. తొలి ఏకాదశి మొన్న సోమవారం నాడు మనం దాన్ని అనుభవించాం. దీన్ని కాళిదాసు మేఘ సందేశ మహాకావ్యాన్ని రాయటానికి మొట్టమొదట వాడిన మాట ఆషాఢస్య ప్రథమ దివసే అన్నాడు. అంటే ఆషాఢమాసంలో మొట్టమొదటి రోజున ఈ ప్రకృతి అంతా కూడా నిండారిన పండారినటువంటి వెన్నెలలో ప్రకృతి అంతా పులకించిపోతున్నటువంటి వేళ, పరాప్రకృతిలో ప్రకృతి శోభిస్తున్నటువంటి వేళ, శోభస్కరము, నయనానందకరము, మనోహరము అయినటువంటి ఒక మనోజ్ఞ భూమికలో ఈ ప్రకృతి మనల్ని నిలబెడుతుంది గనక దానికి నమస్కరిస్తూ మేఘ సందేశ కావ్యాన్ని కాళిదాసు మహాకవిగా దాన్ని దర్శనం చేశాడు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రేపో మాపో కాస్త ముందు వెనకలుగా వర్షాలు రాకా తప్పదు, ప్రకృతి అంతా కూడా కొత్త చిగుళ్లు వేసుకుని తనను తాను సంస్కరించుకుని ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో తనను తాను ఆవిష్కరించుకునేటువంటి ఒక మహత్పూర్ణ సన్నివేశం కాబట్టి ఈ ఆషాఢమాసం మనందరికీ కూడా చాలా అనువైనటువంటి మాసం.
సద్గురునాథ శ్రీ సద్గురునాథ భగవన్ శ్రీ సద్గురునాథ శ్రీ సత్య సాయి భగవన్ సద్గురునాథ 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 గురు భగవా సాయి భగవా గురు భగవా సాయి భగవా సద్గురునాథ శ్రీ భగవా సద్గురునాథ శ్రీ భగవా గురు భగవా సాయి భగవాన్ గురు భగవా భగవన్ సద్గురునాథ శ్రీ భగవన్ సద్గురునాథ శ్రీ భగవన్ గురు భగవన్ సాయి భగవన్ జయ గురు భగవన్ సాయి భగవన్ సరి 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 గురు పదరంజన గురు పరమేశ గురు పదరంజన గురు పరమేశ సత్యనాం 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 శ్రీ బోలో సత్యనాం 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 జై బో సత్యనాం 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 శ్రీ బోలో సత్యనాం 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 శ్రీ బోలో సత్యనాం 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 జై బోలో సత్యనాం 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 జై బో గురు పదరంజన గురు పరమేశ గురు పదరంజన గురు పరమేశ సత్యనాం 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 జై బోలో 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 సత్యనాం 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 జై బోలో.
ఇక్కడ ఆషాఢ మాసం అనగానే పైగా ఆషాఢ పౌర్ణమి అనగానే మనకి రావలు గుర్తొచ్చేది వ్యాసుల వారు. ఎందుకని అంటే వేదవ్యాసుల వారు ఈ రోజున వారి బర్త్డే అంటే వారి జన్మదినం. ఎవరు ఈ వేదవ్యాసుడు విచారణ గనక చేసినట్లయితే వ్యాసులు వ్యాసనామంతో సుమారుగా 17 మంది వ్యాసులు అప్పటికే వచ్చున్నారు. వారు ఈ ప్రకృతికి ఏం చేశారో ఎక్కడా చరిత్ర లేదు, పురాణాల్లో లేదు, కానీ ఆ వ్యాసనామంతో వచ్చారు. వ్యాసుడు అంటే ఒక విషయాన్ని విస్తృతంగా చాలా తీవ్రంగా చాలా లోతుగా చెప్పగలిగిన వాడు అని అర్థం. వ్యాసము అంటే విస్తృతము అని అర్థం. అయితే ఈ 17 మంది కాక 18వ వేదవ్యాసుడే ఈవేళ వ్యాస పూర్ణిమలో గురు పూజని అందుకుంటున్నాడు. కారణం ఏమిటి అనంటే ఒక్కసారి ద్వాపర యుగాన్ని గనక మనం గుర్తు చేసుకున్నట్లయితే ఒక పరమాత్మ 3 భాగాలు చేసుకుని ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఒక భాగం యోగేశ్వర కృష్ణుడు, ఆయన పేరు కృష్ణ. ఇక 2వది ఒక ద్వీపంలో జన్మ ఎత్తాడు గనక ఆయనకి ద్వైపాయనుడు అని పేరొచ్చింది. ఆయన పేరు కూడా కృష్ణే కనుక కృష్ణ ద్వైపాయనుడు అయినాడు. సరస్వతీ నదీ తీరం పక్కన రేగుపళ్ల తోటలో మహాప్రజ్ఞతో భాగవతం రాశాడు గనక ఆయన బాదరాయనుడు అయినాడు. వేదవ్యాసుడన్నా బాదరాయనుడన్నా ఇప్పుడు అనుకున్న అనేక పేర్లన్నా ఏదనుకున్నా ఆయన అసలు పేరు ఏమిటి అంటే కృష్ణ. ఇక 3rd డైనమిక్స్ ఒకటి అంటే 3వ కోణం. ఆ 3వ కోణం ఏమిటయ్యా అంటే మహాభారత సంగ్రామానికి మూలమైనటువంటి ద్రౌపదీదేవి యొక్క అసలు పేరు కృష్ణ. ఆమె ద్రుపదరాజపుత్రిక కాబట్టి ద్రౌపది అని పిలిచాను తప్ప ఆమె పేరు కృష్ణ. అంటే కృష్ణుడు ద్రౌపదిగా, కృష్ణుడే వ్యాసులవారిగా, కృష్ణుడే కృష్ణుడుగా, శ్రీ మహావిష్ణువు 3 పార్శ్వాలుగా 3 పాయలుగా 3 పథగామినిగా వచ్చాడు గనక ప్రధానమైనటువంటి వేదవ్యాసుడు యొక్క జన్మదినం కాబట్టి ఇది వ్యాస పూర్ణిమ అయింది. అయితే 18వ వేదవ్యాసుడు ఏం చేశాడు, పునశ్చరణ చేయాలి. ఈ వ్యాసుల వారు వచ్చేదాకా వేదాలు ఉన్నాయిట అనుకోవటమే తప్ప అవి ఎట్లా ఉన్నాయో ఎవరికి తెలియదు. అడవులలో ఆకుల మధ్య నుంచి ప్రవహించినటువంటి ఒక గాలి నానానాద సందోహంగా ఉంటే, అది నిర్మమంగా ఒక సంగీతాన్ని వినిపిస్తుంటే, ప్రకృతి అడవులన్నీ కూడా నాదమయమైపోతుంటే, ఆ నాదం నిండా బీజాక్షరాలుంటే, ఆ బీజాక్షరాలు మంత్రాలైతే, మంత్రాలకు అధిష్టాన దైవతాలుంటే, వాటి అన్నింటినీ ఏకకాలంలో దర్శనం చేసిన పూర్ణ చైత్య పురుషుడు వ్యాస మహర్షి. కనుకనే ఆయన ఆలోచించాడు, ఇట్లా ఆకు సందులలో గాలులలో అడవులలో గనక ఈ వేద విజ్ఞానం ఉండిపోతే ఎట్లా అని అనుకుని దాన్ని ముందు పాటగా, జనులు పాడుకునేటువంటి ఒక పాటగా రాశాడు. దానికి గానము అని పేరు. ఆ గానమే సామగానము, సామగానమే సామవేదము అయింది. ఆ సామవేదము దాటిన తర్వాత, అయ్యా పాట ఎంతకాలం వింటాం, ఎంతసేపు వింటాం, ఎంత మహాగాయకుడైనా రెండు మూడు పాటలు వినేప్పటికీ ఇక చాలే అనిపిస్తుందే అని అనుకుంటూ, మాకు అర్థం తెలిసేదెట్లా అని అడుగుతారేమో అనుకుని అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ వేద విజ్ఞానం మొత్తాన్ని మాటలుగా మార్చాడు. ఆ మాటలుగా మార్చిన రుక్కు అంటే మాట అనర్థం. ఇదంతా కూడా వేదం సంహితం చేశాడు గనక పాటగా ఉన్నదానిని మాటగా మార్చాడు. అయ్యా పాడుకోవటం పాడుకోవటం అర్థమైపోయింది, మాట్లాడుకోవటం అలవాటైపోయింది, మరి దీనికేం కర్మకాండ లేదా, పను చేయకుండా ఎట్లాగు అని అన్నప్పుడు, దానిని యజుర్వేదము, యజుహు అంటే కర్మ, ఆ యజుర్వేదం నిండా కర్మకాండ అంటే యాగాలు యజ్ఞాలు ఈ ఉపవాసాలు దీక్షలు వ్రతాలు వీటన్నింటి నుంచి హోమాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం యజ్ఞకాండగా చేసి దానిని యజుర్వేదము అని పేరు పెట్టారు. ఈ గంపలో కొన్ని పాటైపోయినాయి, కొన్ని మాటైపోయినాయి, కొన్ని ఆటైపోయినాయి, మరి మిగిలిపోయినవి ఏవి అని అధర్వణుడు అనేటువంటి ఒక ముని వేదవ్యాసుల వారిని అడిగితే, ఇవన్నీ నీ పేర నిలబడతాయి అన్నాడు. అట్లా అన్నప్పుడు ఏర్పడిందే నాలుగవది అధర్వణ వేదము అన్నమాట. అధర్వణ వేదం అంటే ఎసార్టెడ్ స్వీట్ ప్యాకెట్ లాంటిది. అర్థం కావాలంటే దానిలో అన్నీ ఎవరెవరికి ఏం కావాలో తీసుకోవచ్చు, దేనిని ఏది రుచిగా ఉంటే దాన్ని పట్టుకోవచ్చు, కానీ ఏ శాస్త్రజ్ఞానమైనా శాస్త్రీయగతమైనటువంటి భావనైనా కడగా ఆత్మవిచార మార్గంలోకి తీసుకువెళ్లాలి గనక ఈ వ్యాసుల వారు వేదాన్ని విభాగీకరించాడు గనక, కేటగరైజ్ చేశాడు గనక ఆయనని వేదవ్యాసుడు అని పిలిచారు. అంటే కృష్ణద్వైపాయనుడు బాదరాయణుడై వేదవ్యాసుడై ఉంటే, అయ్యా ఈ వేదాలలో ఉన్నటువంటి దాన్ని పట్టుకోగలిగిన శక్తి మా దగ్గర లేదు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏదన్నా ప్రశ్న వేస్తే జవాబు ఎవరిస్తారు అంటే, ఓహో అంటూ ఆ వేదాలను ఉపనిషత్తులు చేశాడు. ఉపనిషత్తులు కూడా అర్థం కాలేదంటే ఇతిహాసం చేశాడు. ఇతిహాసము అంటే కథ, జరిగిన చరిత్ర, ఐతిహ్యం. దాన్ని హిస్టారికల్ గా మార్చాడు. హిస్టారికల్ గా మార్చాడు గాని దానిలో డ్రామా లేదు, కళ లేదు, రసాలు లేవంటే, అయితే ఓ పని చేద్దాం, ఈ ప్రపంచంలో ఏమి ఉన్నదో అది మొత్తం కలిపి పంచమ వేదంగా భారతాన్ని రాస్తాను అన్నాడు. అందుకనే నాలుగు వేదాలు కాని లోకానికి సంబంధించినటువంటి ఒక వేదం ఏదైతే ఉన్నదో అది పంచమ వేదం, అది ఐదవ వేదం. అప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు, భారతంలో ఉన్నదే లోకం నిండా ఉన్నది, లోకం నిండా ఏమున్నదో అది ఈ భారతంలో ఉన్నది అని ఆయన ఒక 100,000 శ్లోకాలలో వేదవ్యాసుల వారు సంస్కృతంలో జయ అనేటువంటి పేరుతో భారతాన్ని రాశారు. ఆయన ఏం చేసినా జయనామం వాడతాడు. ఆ జయ తిప్పితే యజ అని అర్థం. మామూలుగా భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం జయ అంటే 81, దాన్ని తిప్పి చదవాలి మన సాంప్రదాయం ప్రకారం, అది 18. కాబట్టి ఆయన ఏది రాసినా 18 సంఖ్యతో ముడిపడి చేశాడు. మహాభారత యుద్ధాన్ని 18 రోజులు నడిపించాడు ఆయన. ఏదన్నా తీసుకోండి, పురాణాలన్నీ రాసినప్పుడు 18 పురాణాలు రాశాడు. పురాణము అంటే చాలా పాతది, అన్ని వేళలా వినదగినది అని అర్థం. పురా అంటే పాత, పునా అంటే కొత్త. ఆ పురాస్వరూపమైనటువంటి ఈశ్వరుడే పునఃపునః పునారూపమై వస్తాడు. రాముడై వస్తాడు, కృష్ణుడై వస్తాడు, శిరిడీ బాబా అయి వస్తాడు, సత్యసాయి బాబా అయి వస్తారు. ఈ రకంగా పరమేశ్వరుడు అనంత కోటి ప్రవాహంగా వస్తూ ఉంటాడు గనక వేదవ్యాసుల వారు ఈ దైవం యొక్క స్థితిగతుల అన్నింటినీ కూడా నిర్ణాయకం చేశాడు, మనందరికీ ప్రమాణం చేశాడు.
గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు, గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు, గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు, గురులేక ఎటువంటి గుణికి తెలియ తెలియకబోదు గురులేక ఎటువంటి మునికి. కరుగైన త్రిద్రోహ ద్రోగ గహనమును గోటను కరుగైన ద్రోగ గహనమును గోట సద్గురులేక ఎటువంటి గుణిని తెలియకబోదు గురులేక ఎటువంటి గుణికి. సుత ధనతారతయది భాగములు తనువు సుత ధనతారతయది భాగములు తనువు సుత ధనతారతయది పాదములు జయించి చెదరు దాలిని కరుణతో పాదములు జయించి చెదరు దాలిని కరుణతో మనసునంతగ చేయు మందనుచు తత్వబోధన చేసి తత్వబోధన చేసి కాపాడు తత్వబోధన చేసి కాపాడు త్యాగరాజ సద్గురులేక ఎటువంటి గుణికి తెలియకబోదు గురులేక ఎటువంటి గుణికి.
దీంతో పాటుగా మహాభారత యుద్ధం జరుగుతున్నది. కౌరవుల పక్షాన నిలబడ్డాడు భీష్ముడు. అధర్మమని తెలిసినా, కులసతి మానం పట్ల అపచారం జరిగినా, ధర్మం కుంటుపడుతున్నా నోరు విప్పకుండా కురువంశం వైపే నుంచున్నాడు. అంటే దుర్యోధనాదుల వైపు నుంచుని కడగా 120 సంవత్సరాల వయస్సున్నటువంటి వేళ సైన్యాధ్యక్షుడుగా వెళ్లాడు, యుద్ధరంగంలోకి వెళ్లాడు. వెళ్లాడు, చేయవలసిన చేశాడు, యుద్ధం చేశాడు. శిఖండి కారణంగా యుద్ధం విరమించుకోవలసి వచ్చింది. ధనుర్బాణాలు వదిలేశాడు, యుద్ధం చేయనన్నాడు. అంపశయ్య మీద పడుకున్నాడు. ఆ అంపశయ్య మీద పడుకున్న కూడా దుర్యోధనుడు బతుకుతాడా బతకడా అన్న ఆలోచనతో ఉన్నా, అంపశయ్య అంటే బాణాలతో ఏర్పడినటువంటి పక్క కాబట్టి దాంట్లో నుంచి శరీరంలో నుంచి నెమ్మది నెమ్మదిగా బొట్టు ఇంకిపోతూ నేల మీద పడిపోతున్నది. మహాభారతం జరిగినటువంటి ప్రదేశమంతా భీష్ముల వారిలో ఏర్పడినటువంటి ఆ రక్తం దేంట్లో అంటే కౌరవుల యొక్క అన్నం తిన్న కారణంగా చెడు రక్తం ఏర్పడింది. ఆలోచనలు చెడుగా ఉన్నాయి, మంచి వైపు వెళ్లటం లేదు. ఆ రక్తమంతా పోయినటువంటి వేళ ఇక శరీరంలో కేవలము చర్మము ఎముకలు మాత్రమే మిగిలినటువంటి సందర్భంలో అయితే ఇన్నాళ్లు ఏం జరిగిందయ్యా అంటే, ఏ లోకంలో హాహాకారం విన్నా స్పందించలేదో, ఏ లోకంలో ఒక స్త్రీజాతికి అవమానం జరిగినా తల ఎత్తి చూడలేదో, కౌరవులు పాండవులను హింసిస్తున్నా స్పందించలేదో, దాని కారణంగా ప్రతిరోజు సూర్యాస్తమయం అయిపోగానే యుద్ధం ఆగేది. యుద్ధం ఆగితే ఇరుపక్షాలు యుద్ధం విరమించి శిబిరాలకు వెళ్లేది. అయితే మరి ఆ యుద్దభూమిలో ఎవరు మిగిలారంటే కాళ్లు తెగినవాళ్లు, కళ్లు పోగొట్టుకున్నవాళ్లు, క్షతగాత్రులు, సగం శరీరంతో మిగిలిన వాళ్లు, మరణించబోతున్న వాళ్లు, కొన ఊపిరితో ఉన్నవాళ్లు. ఆ శవాలన్నీ కూడా హాహాకారం చేస్తుంటే, నక్కలు కూతలు వినిపిస్తుంటే దాన్ని వింటూ అనుభవించవలసి వచ్చింది భీష్ముడు. అయితే ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ఈ రక్తమంతా జారిపోయిందో శరీరమంతా కూడా పూర్ణమైంది, పవిత్రమైపోయింది. ఆ క్షణంలోనే మనకి ఇడ పింగళ సుషుమ్న అని మూడు నాడులుంటాయి. భీష్ముడికి ఎట్లా ఉందో మనకు కూడా అట్లాగే ఉంటాయి. ఆ సుషుమ్నా గీతం ఒక్కసారి ఆత్మ సంగీతంగా ఇప్పుడైనా శ్రీ మహావిష్ణువు కనిపిస్తే బాగుండునే, అదుగో అక్కడ దూరంగా రథం మీద నుంచున్నప్పుడు ఈ కృష్ణ పరమాత్మని చూసినప్పుడల్లా నాకొక్కటే అనిపిస్తుంది, మా విజయం చేరడు వన్యకాడు మదిని ఆవేశించు ఎల్లప్పుడున్ అంటాడు. యోగశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి మా శ్రీకృష్ణ పరమాత్మ మా అర్జునుడికి ఆ బోధిస్తున్న బౌద్ధగా ఒక మహాద్భుతమైన జగద్గురువుగా జగన్మోహనాకారంగా జగదానందకారంగా జగత్శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ శ్రీకృష్ణుడి రూపమే నా కళ్ల ముందు నిలుస్తున్నది అన్నటువంటి వేళ ఆయనలో నుంచి సజ్జోనిర్గమంగా అంటే అప్పటికప్పుడు ఎవరో చెప్పినట్టుగా విష్ణు సహస్రనామం ఆయన నోట వెలువడింది. ఆ విష్ణు సహస్రనామాన్ని విన్నటువంటి ప్రప్రథమ శ్రోత ఎవరు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే. నీవే శ్రీ మహావిష్ణువి అని ఆయన కీర్తించినా ఎవరో శ్రీ మహావిష్ణువుని కీర్తించినట్లుగా చేతులు జోడించి శిరస్సు వంచి వినమ్రుడై భీష్ముడి నోట పలికినటువంటి విష్ణు సహస్రనామ గానాన్ని ఆత్మగానంగా విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రణరంగంలో ఆయనకి చివరగా ఒక్క మూలవాసన మిగిలిపోయింది. తాను పుట్టినటువంటి నక్షత్రంలోనే తాను మరణించాలి అని కోరుకున్నాడు. నక్షత్రమే కాదు తిథి నాడు కూడా అలాగే పోవాలి అని, అది ఇచ్ఛామరణంగా అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ. అయితే స్వల్ప మార్పు చేశాడు, ఏకాదశి నాడు మరణించమన్నాడు. కనుకనే భీష్మ ఏకాదశిగా మనం దాన్ని ఒక పండగ్గా చేసుకుంటాం. అంటే మనం కోరినవన్నీ భగవంతుడు ఇవ్వడని, మనకి ఏది ప్రాప్తి ఉన్నదో దాన్ని భగవంతుడు ఇవ్వకుండా ఉండడని ఈ సన్నివేశం మనకు తెలుపుతుంది. అటువంటి కథాగమనాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించింది ఎవరు అంటే ఇదిగో వేదవ్యాసుల వారే. అంతేకాదు 18 పురాణాల నిండా దానినే ఆధునిక కాలంలో సత్యసాయి భగవానుడు వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ 18 పురాణాస్ అని ఒక ఫారినర్ ధర్మక్షేత్రాలు అడిగినప్పుడు ఏమీ లేదు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ని రెండు మాటలలో దాన్ని తెలియజేశారు. అంటే 18 పురాణాల సారం ఏమిటయ్యా అంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఎంత అందమైన మాట! తాను శ్రీకృష్ణుడు కాకపోతే ఈ ఆధునిక భాషలో మాత్రం చెప్పగలిగేవారు కాదు. కాబట్టి సత్యసాయి భగవానుడి యొక్క భక్తులుగా లేదా సత్యసాయి భగవాను పరదైవతంగా భావించిన మనకి స్వరూపాలు అనేకంగా కనిపిస్తాయి గాని వాటి అంతఃసూత్రాన్ని మాత్రం మనం పట్టుకోగలమని, అది వారి అనుగ్రహమని భావన చేస్తూ ఈ 18 పురాణాల నిండా పురా సంస్కృతిని, పురా వైభవాన్ని, భారతీయ తత్వ చింతనని, ఆధ్యాత్మికమైనటువంటి ఒక అంతర్వాహిని ఎక్కడా కూడా ఆ ప్రవాహ వేగాన్ని, ఆవేగాన్ని, ధృతిని, ఆధృతిని తగ్గించకుండా తరవళ్లు దొక్కించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుల వారు. అయితే ఇక్కడ చూడండి, వేదవ్యాసుల వారు భారతం రాయాలి అని అనుకున్నప్పుడు ఆయనకి ధారణ, తీవ్రమైనటువంటి ధారణ, రాయగలిగిన వ్రాయసగాడు కావాలి, అంటే స్టెనోగ్రాఫర్ కావాలి. మన భాషలో ఎవ్వరూ వేదవ్యాసుల వారి దాటి మేము తట్టుకోలేమన్నారు. అందరన్నారు వినాయకుడిని అడుగుదాం, ఆయన నిబ్బరంగా ఉంటాడు, హాయిగా కూర్చొని చెప్తాడు, నువ్వేం చెప్తే అది రహస్యస్తాడు అని. సరే అని అన్నారు వేదవ్యాసుల వారు. ఆయన వచ్చేమన్నారంటో చిన్న కండిషన్ పెట్టాడు, నువ్వు ఆపావా నేను రాయటం ఆపేస్తా, నువ్వు చెప్పడం మొదలుపెట్టు అదే వేగంతో నేను కూడా రాస్తానన్నప్పుడు మామూలు కళలో మామూలు పెన్సిల్లో ఆ రోజుల్లో లేవు, ఘంటాలు ఉన్నాయని విన్నాం, అవి ఎంతకాలం మొక్కబోతాయి, దానికున్న షార్ప్నెస్ పోతుంది, పాయింటెడ్గా ఉంటాయి, అప్పుడు తనకు అందాన్ని తన సౌందర్యానికి ప్రతీకైన దంతాన్ని విరిచి దంతంతో రాశాడు భారతాన్ని. అది ఆ దంతం అరగదు, విరగదు, కరగదు, చెరగదు, అంతే కదా. కాబట్టి మహాపుణ్యకార్యంలో గణేశుడంతటి వాడు కూడా త్యాగం చెయ్యాలి. నా కర్మణాన ప్రజయాన ధనేన త్యాగేనైక అమృతత్వమానశు. అమృతత్వాన్ని వేళ ఆయన త్యాగం చేశాడు గనక గణేశుణ్ణి స్మరించుకున్నాం, భారతం రాశాడు గనక వేదవ్యాసుల వారిని స్మరించుకున్నాం.
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాతస్య
వారు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పినటువంటి రోజు. అంటే ఈ బ్రహ్మసూత్రాలన్నీ ఉన్నాయని రాశాడు. ఇవాళ రోజున ఆయన పుట్టినరోజు, బ్రహ్మసూత్రాలకి శ్రీకారం చుట్టిన రోజు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటూ ప్రారంభమవుతుంది. అయితే వేదవ్యాసుల వారు భాష్యం రాయలే, బ్రహ్మసూత్రాలు ఉన్నాయని చెప్పారు. మరి భాష్యకారుడెవరు, ఎవరు రాయాలి అన్నప్పుడు, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప ఆదిశంకరుల వారు వచ్చారు. 555 బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి ఒక నిరుపమానమైనటువంటి వాంగ్మయార్చన చేసి మనందరికీ ఈవేళ స్వస్వరూపానుసంధానం, సెల్ఫ్ రియలైజేషన్ వైపు, మనందరినీ మన జీవితాలని పరామర్శ చేసుకునే దిశగా మనల్ని నడిపించారు. వీళ్ళంతా ప్రాతస్మరణీయులే. ఇవాళ గురు పూర్ణిమ అంటే ఏదో ఒక గురువో ఇద్దరు గురువులో కాదు, మహాసుదర్శన చక్రం. ఎన్ని పళ్ళు ఉన్నాయో అన్ని ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ గురువందనం చేసుకున్నటువంటి ఈ క్షణంలో ఇటువంటి ఇన్ని గొప్ప పనులు చేసిన వ్యాసుల వారి దగ్గరికి ఒకరోజు వేదవ్యాసుల వారు చింతాక్రాంతులయ్యుంటే నారదుల వారు వచ్చారు, అయ్యా మానవుడు చేయలేని పనులన్నీ మీరు చేసేశారు, ఒక మానవ జీవిత కాలంలో చేయలేని పనులు ఇవన్నీ, ఇంకా ఎందుకని ఇంకేదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఒక విషాదంలో ఉన్నట్లుగా ఎందుకున్నారు అని అడిగితే, అన్నీ రాశాను గాని చిత్తశాంతి నాకు లభించలేదు, ఇంకా ఆనందం పొందలేదు నేను, అన్ని రాయటం అయిపోయిందంటే, అప్పుడు ఆయన అన్నారు, నువ్వు కృష్ణుడి యొక్క తత్వాన్ని చెప్పావు, కృష్ణుడి యొక్క గొప్పదనాన్ని చెప్పావు, పురాణాల నిండా పురాణ పురుషుల గురించి చెప్పావు, కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలు ఆయనతో కూడి ఉన్నటువంటి భక్తుల కథలు కలిపి భాగవతం రాయి అన్నారు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో బాదరాయణుడై రేగుపళ్ల తోటలో కూర్చొని వేదవ్యాసుల వారు భాగవతాన్ని మనకు అందించారు. అయితే వీటన్నింటితో పాటుగా ద్వాపరయుగం అంతమై కలియుగం ఇంకా రాబోవటానికి కొన్ని క్షణాలు, కొన్ని రోజులు ఉన్నది అనగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యుద్ధరంగానికి వచ్చారు. వస్తే నే యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. పరీక్ష హాల్ దాకా వెళ్లి నే పరీక్ష రాయను అన్నట్టుగా, కుదరదుగా రాయాలి, రాయటానికే వెళ్లాం. ఆలోచించాడు కృష్ణుడు. మళ్లీ వేదవ్యాసుల వారు 18 అధ్యాయాలలో, ఆ 18 ఆయన వదిలిపెట్టాడు. మొదటి 6 కర్మయోగం, మధ్యలో 6 భక్తియోగం, చివరి 6 జ్ఞానయోగం. మహాత్రివేణి సంగమంగా యోగత్రివేణిగా భగవద్గీతని రాస్తే, ఇది ఎవరు రాశారు అనటానికి ప్రమాణం ఏమిటంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఈయన అడుగుతున్నాడు సమాధానంగా, కృష్ణుడు చెప్తున్నాడు, నారాయణుడు స్వయంగా చెప్పినటువంటి మాట ఇది, దైవవాక్ ఇది. అయితే దైవవాక్కు మంచిదే, ఆయన రాయలేదు కదా, వాక్కులన్నీ గాల్లో పోతాయి కదా అని అంటే, వ్యాసేన గ్రథిత పురాణమునిన మధ్యే మహాభారతం, మహాభారతం మధ్యలో వేదవ్యాసుల వారు సూక్ష్మ శరీరంలో నుంచొని కూర్చొని వారిద్దరి మధ్య జరిగిన ట్రాన్స్మిట్ అయినటువంటి 700 శ్లోకాలకి గ్రంథరూపంలో ఆయన ఇచ్చారు గనక, భగవద్గీతకి మూలం ఎవరు అంటే కృష్ణుడు చెప్పినవాడు కాగా, అర్జునుడు విన్నవాడు కాగా, దానిని గ్రంథస్థం చేసినటువంటి వాడు వేదవ్యాసుడు గనక, అటువంటి ఆ వ్యాస పూర్ణిమ ఈవేళ ఆయనకి గురు పూజ అందుకోవటానికి సంపూర్ణమైనటువంటి అర్హతని, యోగాన్ని, ప్రాప్తిని, ఒక సముచిత గౌరవ స్థానాన్ని కలిగిస్తున్నది గనక, వందే ఎవరు, ఆ వందే ఎవరికి నమస్కరించాలంటే, వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసుడన్నా విష్ణు అన్నా ఒక్కడే, విష్ణువన్నా వ్యాసుడన్నా ఒక్కటే. ఎందుకని, ఆయనే ఈయన రెండు బొమ్మలు కాదు, అంటే శ్రీ మహావిష్ణువు బొమ్మే వ్యాసుల వారిని కాదు, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం, వ్యాసుడు అంటే సర్వవ్యాపకంగా ఏ విషయాన్నైనా చెప్పగలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఇవాళ మనకి పేపర్లలో టీవీలలో అభినవ వ్యాసుడు అని రాసుకుంటుంటారు, వీళ్ళేమో అభినవ వ్యాసులు కారు, అభినయ వ్యాసులు, వ్యాసుల వారి ఏం చెప్పుకోలే, మనం అంటున్నాం వ్యాసేన గ్రథిత పురాణమునిన మధ్యే మహాభారతం. ఎంత చేశాడు అంటే, 100,000 శ్లోకాలలో భారతాన్ని ఎంత వేగంగా చెప్పాడో, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 700 శ్లోకాలు గీతాజ్ఞాన యజ్ఞం చేయలే, 4 నెలలు చెప్పలేన. సూర్యోదయం ప్రారంభమై సూర్యోదయం పూర్తయి బాలభానుడు ఆకాశంలోకి తొంగి చూసినప్పుడు మనం చూడగలిగిన స్థాయి ఏర్పడటానికి ఏ 3:28 పడుతుందో అదే కాలంలో భగవద్గీతని గురువు ట్రాన్స్మిట్ చేశాడు. అంటే తన నుంచి ఈ విజ్ఞానాన్ని అర్జునుడికి ఒక ప్రవాహంగా అందించాడు. మరి అంత టైములో ఉన్న దానిని 700 శ్లోకాలని విస్తృతంగా రాయాలి అంటే వేదవ్యాసుల వారి యొక్క ఆ మేధ, ఆ పూర్ణత్వం, ఆ సమగ్రత్వం, ఆ సమర్థత ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే వేదవ్యాసుల వారి యొక్క దివ్య మహాస్మృతికి మనం ఇవాళ ప్రాంజలి ఘటించాలి. అయితే ఎవరు గురువు అన్నది చిన్న ప్రశ్న.
మరి గురుతత్వం గురించి ఈనాడు మొదటి భాగాన్ని శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ద్వారా తెలుసుకున్నాం. వచ్చే గురువారం శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు గురువు, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమపై తమ ప్రసంగంలోని 2వ భాగాన్ని మనం విందాం. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటారు. అంతవరకు రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ కి ట్యూనే ఉండండి. సాయిరాం.